చేయమని నేల మీద పడుకుందేమో అనుకున్నారంట దేవతలు కూడా చూసి. అందుకే ఆవిడ కారణ దెబ్బరారు. అలాంటి వాడు పక్కన పెడదాం. ఏది ఏమైనప్పటికీ అర్జునుడికి భగవంతుడు ఇచ్చిన వరం వల్ల జుట్టు తొందరగా వచ్చేసేది. అందుకే ఆయన ఎప్పటికప్పుడు గుండు చేయించేవాడు, ఉపవాసము ఉండేవాడు, సాధ్యమైనంత వరకు ఏకభుక్తం చేసేవాడు. ఈ యాత్రలు చేస్తున్నప్పుడు అనవసర ప్రసంగం కురియాత్తని అనవసర ప్రసంగం చేయకూడదు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. తీర్థయాత్రలు చేస్తున్న వాడు ఎక్కువ మాట్లాడటం మొదలు పెడితే వాడు రోడ్డు వెంబడి అవాకులు చవాకులు వస్తాయి. సరదా కోసం రైలు ఎక్కిన వాడు ఒక ఆయన కాశీ వెళ్ళిరాడండి, ఆయనతో పాటు ఇంకొకళ్ళు ఎవరో తీసుకెళ్ళాడు. ఇద్దరు కలిసి కాశీ వెళదాం అనుకున్నారు. ఇద్దరు పక్క పక్క సీట్లో కూర్చున్నారు. కాశీ వెళ్ళేలోపు రైల్లో కాలక్షేపం కోసం కబుర్లు మొదలుపెట్టి అడ్డమైన వాడి గురించి వాడే తలుచుకున్నారంటే అప్పుడు వాడు కాశీ వెళితే మాత్రం ఉపయోగం ఉంది, వాడు కాశీకి వెళ్ళినా మూసీకి వెళ్ళినా ఒకటే, వ్యర్థమైపోతుంది. అందుకనే తీర్థయాత్రలకు వెళుతున్నప్పుడు భగవద్ధ్యానం, భగవత్కథలు, భజన చెయ్యాలి. నేను ఇలా అన్నాను కాదు కానీ మేము తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు రైల్లో వచ్చే ఈ మొత్తం భక్తులంతా ఈ 150 మంది కూడా వీలున్నంత వరకు లలితా సహస్రనామ పారాయణలు, విష్ణు సహస్రనామ పారాయణలు, భజనలు చేసుకుంటూనే ఉంటారు. అసలు మాట్లాడకుండా ఉంటాం కుదరదు, కానీ సాధ్యమైనంత వరకు పారాయణలతో పవిత్రంగా యాత్ర చెయ్యాలి, భగవన్నామే చెయ్యాలి. నారాయణ స్మరణ పూర్వకం బగు భోజనంబు అంటాడు గర్గుడు. అంటే ఏమిటి, భోజనం చేస్తున్నా నారాయణ అనుకుని చేసేవారట తీర్థయాత్రలు చేసేవాళ్ళు పూర్వం. దానం చేస్తున్నా నారాయణ అనుకునేవారు, స్నానం చేస్తున్నా నారాయణ అనేవారు. సర్వకాల సర్వావస్థల్లో హరిస్మరణ చేస్తే ఈ హరిస్మరణ మనకు అలవాటైపోతుంది కనుక శరీరం విడిచిపెట్టేటప్పుడు హరి 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 అని హరి అంటే ఇక వాడికి పునర్జన్మ ఉండదు. అందుకని ఏ పని చేసినా హరినామస్మరణ పూర్వకంగా చేయాలి. సౌకర్యముల కంటే సాధ్యమైనంత వరకు నియమములకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అసలు శరీరమును మనం ఎంత ఎక్కువ కష్టపెడితే అంత ఎక్కువగా భగవంతుని పొందుతాం. ఆరోగ్యం కావాలని అంతే కదా, ఆరోగ్యంగా ఉండాలి, తిన్న తరగాలి. అంటే ఏం చేస్తున్నారు ఇవాళ కుర్రాళ్ళు, జిమ్లు పెడుతున్నారు, నారాయణ కూడా ఎక్సర్సైజ్లు చేస్తున్నారు, పరుగులు పెడుతున్నారు, తెల్లవారుజామున మనుషులు కూడా లెక్క చేయకుండా టోపీలు పెట్టుకుని తెగబడి పెడుతున్నారు. కాబట్టి అలా పరుగు పెట్టడం వల్ల వాళ్ళ శరీరం చురుగ్గా ఉంటుంది. అలా పరుగులు పెట్టకుండా సుఖంగా ఉందాం అనుకుని తెగ తినే శుభ్రంగాను మంచి జీడిపప్పులు వేసిన ఇంత సత్యనారాయణ ప్రసాదం నెయ్యి వేసి తిని అస్సలు కదలకుండా మంచం మీద పడుకుంటే ఆ తర్వాత బొంజ పెరిగిపోతుంది. బొంజ పెరగడం వల్ల ఆయాసం వస్తుంది. ఈ బద్ధకం పెరిగిపోవడం వల్ల మీకు ఎంతకాలమైనా నిద్రపోవాలని అనిపిస్తుంది. శరీరం ఎటువంటిదో తెలుసా, మనం ఎంత కష్టపెడితే అంత కష్టానికి అలవాటు పడి ఆరోగ్యంగా ఉంటుంది. సుఖపెట్టడం నేర్చావా ఈ శరీరం అనారోగ్యం పాలైపోతుంది. నాయనా నీ గుండె హాయిగా పనిచేయాలంటే ఆ గుండెకి తగిన శక్తి ఇవ్వడానికి రోజు 1 గంటైనా వ్యాయామం చేయని చరక సంహితులు చరకుడు ఆయుర్వేదంలో చెప్పాడు. అది ఇప్పుడు కొంతమంది ఈ మధ్యన మంచి మళ్ళీ పాటిస్తున్నారు, కానీ ఎక్కువ మంది ఇది పాటించకే అనారోగ్యవంతులు అవుతున్నారు. 1 నెల 2 నెలల్లో ఏకదాటిన శరీరమునకు వ్యాయామం లేకుండా తినడం పడుకోవడం తినడం పడుకోవడం కూర్చోవడం చేసామంటే ఆ తర్వాత శరీరం మన మాట వినదు. అందుకని పూర్వకాలంలో ఈ యాంత్రిక యుగం లేని రోజుల్లో చక్కగా జొన్నలు దంచేవారు, శనగపప్పు దంచేవారు, రొట్లు ధాన్యం వేసి ఆ పొట్టు తీసి బియ్యం తయారు చేసుకునేవారు. ఆ తప్పుడు బియ్యం ఆరోగ్యంగా ఉండేది, ఆ విధంగా వాళ్ళకి వ్యాయామం ఉండేది. మగవాళ్ళు వ్యవసాయం చేసేవారు, పరుగు పరుగులు కాలినడకన వెళ్ళేవారు, ఎడ్ల బళ్ళ మీద వెళ్ళేవారు. అసలు గుర్రపు స్వారీ చేస్తే శరీరం అంతా ఎంత వ్యాయామం అయిపోతుందండి. శారీరక వ్యాయామం గుర్రపు స్వారీ వల్ల వస్తుందన్నమాట. ఇప్పుడు హాయిగా 15 గంటలు ఎయిర్ ఇండియా ఎక్కుతాడు అక్కడ ఢిల్లీలో, ఇక్కడికి వచ్చేదాకా అలా కూర్చుంటాడు కళాల్లో. ఈ కాళ్ళు ఏమైపోతాయి, ఇంటికి వచ్చేసరికి వాచిపోతాయి. ఆ వాచిపోవడం వల్ల ఇంటికి వచ్చి ఇక్కడ 3 రోజులు నిద్రవుతాడు. పైగా తిరిగి జట్లాగు జట్ ఫ్యాండ్ అంటాడు. ఆ తర్వాత ఏమంటాడు, బయటకు వస్తే చలి అంటాడు. బయటికి రావడానికి చలి నడవడానికి ఉండదు. పోయి ఇంట్లో వాళ్ళు అస్తమానం కారుల్లో తిప్పడానికి వాళ్ళకేమో ఉద్యోగాలు. దాంతో పాప 6 నెలల పాటు ఇక్కడికి వచ్చిన ఒక పేరెంట్ ఇంటికి వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు. పైగా ఇక్కడేమో హాయిగా వేళకి భోజనం, వేళకు అన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి ఇలా శరీరాన్ని సుఖపెట్టకూడదు. అందుకని దానికి అమలు పేరు తీర్థయాత్ర అనేది కాయిక తపస్సు. తీర్థయాత్ర అంటే శరీరముతో చేసే తపస్సు. అంటే ఏమిటో చెప్తారు. ఇప్పుడు కాలినడకన వెళ్ళాలి, కొండలు ఎక్కాలి, మెట్లు ఎక్కాలి, భగవద్ దర్శనం చేయాలి. ఇంకా అర్జునుడు లాంటి వాడు ఈతలు కూడా బాగా కొట్టేవారు. గంగలో 4-5 గంటలు ఈత కొడితే వాడి శరీరానికి ఎంత వ్యాయామం అది. హరిద్వారంలో కొండలు ఎక్కాడు దిగాడు, అలాగే గంగాతీరానికి బెంగాల్ వెళ్ళాడు, అక్కడ కూడా మడుగుల్లో ఈతలు కొట్టాడు, స్నానం చేశాడు. కాలినడకనే ఎక్కువ వెళ్ళేవారు కనుక తీర్థయాత్రలకి, రథాలు గుర్రాలు తక్కువ ఉపయోగించేవారు కనుక ఎప్పటికప్పుడు శరీరం చురుగ్గా ఉండేది. చురుగ్గా ఉన్న శరీరంతో భగవద్ దర్శనం చేస్తే మనస్సు లగ్నమవుతుంది. అందుకని తీర్థయాత్ర అంటే శారీరక తపస్సు. తపస్సులు మూడు రకాలు: కాయిక తపస్సు, మానసిక తపస్సు, వాచిక తపస్సు. త్రివిధ తపస్సులు చేసిన వాడే గొప్పవాడు అవుతాడు. అందులో కాయిక తపస్సు అంటే శరీరముతో చేసేటటువంటి తపస్సు, అనగా శారీరక తపస్సు. కాయిక తపస్సు అంటే ఏమిటి? సాధ్యమైనంత వరకు భగవదాలయాలకి నడిచే వెళ్ళాలట. ఏలూరు నుంచి ద్వారకా తిరుమలని ఉంది బాబు, ఓ 40 కిలోమీటర్లు. ఓ 40 కిలోమీటర్లు మాత్రం నడవలేమా? చక్కగా పొద్దున్నే బయలుదేరి హాయిగా వా ఇడ్లీ నేతిలో ముచ్చుకు తినేసి ద్వారకా తిరుమల దగ్గర నడిచి వెళ్ళిపోండి. గోవింద హరి గోవింద అని పాడుకుంటూ వెళ్ళిపోతే 5-6 గంటలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. దానివల్ల శరీరానికి ఎంత లాభం? ఇలా నడిచి భగవద్ దర్శనం చేస్తే, నాయన నీ శరీరాన్ని ఇంత కష్టపడి నా దగ్గరికి వచ్చావు, శరీరాన్ని బాగా శ్రమింపజేసావు, కష్టపెట్టావు, కాబట్టి ఇది ఒక గొప్ప తపస్సు, నిన్ను దగ్గరికి తీసుకుంటాను అని అమాంతంగా పరమాత్మ వాడిని గౌరవించుకుంటాడు, వాడి కోరికలు తీరుస్తాడు. అందుకనే భగవంతుడు కావాలనే శరీరమునకు ఒక వ్యాయామం ఉండాలి, శరీరమునకు ఒక తపస్సు ఉండాలని ఎక్కువగా కొండల మీద ఉన్నట్ట. అసలు కొండల మీద ఎందుకున్నాడు దేవుడు అంటే ఇదే కారణం. విజయవాడలో అమ్మవారి కొండ మీద ఉంది, 7 కొండల మీద భగవంతుడు ఉన్నాడు. ఈ విధంగా భగవంతుడు ఎక్కడికక్కడ కొండెక్కి ఎందుకు కూర్చున్నాడంటే, మనం కొండెక్కి వస్తే మన గుండె బాగా కొండెక్కకుండా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. దీనికి శరీరముతో చేసే తపస్సు అని పేరట. కాలినడకన వెళ్ళడం, ప్రదక్షిణలు చేయడం, ఈ విధంగా భగవద్ దర్శనం చేయడం, ఇదొకటే కాదు, ఇంకా కాయిక తపస్సు అంటే. కాయిక తపస్సు అంటే మన శరీరముతో భగవంతుడికి చేసే ఉపచారములు కూడా కాయిక తపస్సు. అనగా గుళ్ళోకి రాగానే చాపలు వేయడం, ఎత్తడం. ఇంట్లో ఉండగా వంగడం కుదరదుగా, ఇక్కడికి వచ్చి 100 సార్లు వంగి ఆ చాపలు తీసి పక్కన పెట్టి నేలను తుడిచి లోపలేమో వంటకి సాయం చేసి ఈ విధంగా గుడిలో ఉన్నటువంటి వస్తువులు తీసి పక్కన పెట్టి చెత్తా చెదారం తుడిచి చేసే సేవ అంతా మన శరీరాన్ని వంచి చూస్తున్నాం. ఇది కూడా కాయిక తపస్సు. ఈ తపస్సు ప్రథమం, మొదటి తపస్సు. దీనివల్ల కోరికలు తీరుతాయి. కోరికలు తీరాలంటే కాయిక తపస్సు చెయ్యాలి. ఇక పాపాలు పోవడానికి రెండవ తపస్సు పెట్టాడు. ముందు కోరికలు తీరడానికి ఏమో శరీరాన్ని కష్టపెట్టి తపస్సు చెయ్యన్నాడు, కోరికలు తీరడానికి ఏం చేశాడు అంటే శరీరాన్ని కష్టపెట్టు. పాపాలు పోవాలంటే ఏం చేయాలి? వాచిక తపస్సు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఇలా నిరంతరం భగవద్ ధ్యానం, భగవన్ మంత్రం, భగవంతుని సహస్రనామాలు చదవడం, పురాణాలు చదవడం, పారాయణలు చెయ్యడం, గానం చెయ్యటం, ఇదంతా ఏమని పిలువబడుతుందన్నమాట? వాచిక తపస్సు, వాక్కుతో చేసే తపస్సు. దీనివల్ల పాప ప్రక్షాళన అవుతుంది. కోరికలు తీరడానికి కాయిక తపస్సు, పాప ప్రక్షాళనకి వాచిక తపస్సు. ఇక భగవంతుని సన్నిధానం పొందడానికి ముక్తికి ఏం కావాలి? మానసిక తపస్సు లేక ఆంతరిక తపస్సు. ఆంతరిక తపస్సు అంటే ఇంకా మనస్సులో నిరంతరం భగవంతుడు తప్ప ఇంకే ఉండకూడదు. మనం చూస్తున్న ప్రతి ప్రాణిలో భగవంతుడు కనపడాలి. దీనికి ఆంతరిక తపస్సు అని పేరు. మహానుభావులు కళ్ళు మూసుకుంటే హృదయంలో భగవంతుడు కనపడతాడు. ఇంకా వాళ్ళు నోటితో నారాయణ అనక్కర్లేదు, శరీరాన్ని కష్టపెట్టి పని చేయక్కర్లేదు. వాళ్ళు ఎవరిని చూసినా సరే వాళ్ళలో భగవంతుడే కనపడతాడు. వాడు ఎదురుగుండా కనపడిన ప్రతి ప్రాణి పరమాత్మ కింద కనపడితే అప్పుడు మనకి ఎవరి మీద ద్వేషం ఉంటుందా? ఉండదు, పక్షపాతం ఉండదు. ఈ విధంగా ప్రతి ప్రాణిలో పరమాత్మని చూస్తూ హృదయంలో పరమాత్మను చూడడానికి ఆంతరిక తపస్సు అని పేరు. ఈ త్రివిధ తపస్సులు చెయ్యడమే తీర్థయాత్రల యొక్క ఆంతర్యం. అందులో తీర్థయాత్ర అంటే ఒకటి శరీరాన్ని కష్టపెట్టి ఇంట్లో ఉన్నట్టుగా నియమాలు సాగవు గనక, వేళకు భోజనం దొరకదు గనక, ఇంట్లో ఉన్నట్టుగా పడుకోవడం కుదరదు గనక తీర్థయాత్రలకు చేసినప్పుడు శరీరం ఎలాగో కష్టపడుతోంది. తీర్థయాత్రల్లో శరీరం కష్టాల పాలవుతోంది. ఇంక రెండోది తీర్థయాత్రలో భగవన్ నామస్మరణే చేస్తున్నాడు గనక నిత్యం భగవన్ నామం అనడం వల్ల పాపాలన్నీ తొలగిపోతున్నాయి. మూడవది తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు కనిపించే ప్రతి ప్రాంతంలో భగవంతుడు చూస్తున్నాడు కదా, ప్రతి ప్రాణిని రాగద్వేషాలకు అతీతంగా చూస్తున్నాడు కదా, దానివల్ల ఏమైందనమాట? ఆంతరిక తపస్సు కూడా అవుతుంది. ఇప్పుడు ఈ మూడు తపస్సులు తీర్థయాత్రల వల్ల వస్తున్నాయి గనక భక్తితో తీర్థయాత్రలు చేసినవాడు, శ్రద్ధతో తీర్థయాత్రలు చేసినవాడు శరీరం విడిచిపెట్టాక పరమాత్మను పొందుతాడు. అందుకని అర్జునుడు ఇవి పాటిస్తూ తీర్థయాత్రలు చేశాడు. ఆ తీర్థయాత్రల్లో ఆయనకి లాభాలే కాక ప్రజలకు కూడా లాభం కలిగిందిట. తీర్థయాత్రలు చేయటం వల్ల మనకి లాభం ఉండాలి, మన వల్ల ప్రజలకి లాభం ఉండాలి. ఉదాహరణకి మనమైతే ఏం చేస్తున్నాం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, మనం ఎలాగో భగవద్ దర్శనం చేస్తాం, అన్ని విశేషాలు తెలుసుకుంటాం, మంచి చెడ్డ తెలుస్తాయి, ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటాం, ఆనందం పొందుతాం. వెళ్ళిన చోటల్లో మనం తీరికి ఊరికి ఉండం కదా, ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కొన్ని విశేషాలు కనపడినప్పుడు ఓహో ఇవి మనం మన ఊళ్ళో కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటాం. ఒక్కొక్క చోట కష్టాలు ఉన్న వాళ్ళకి దానాలు చేస్తాం. అన్నదానానికి డొనేషన్ పెట్టేవాళ్ళు ఉంటారు తీర్థయాత్రకి వెళ్తే, అది ఎంత లాభం అన్నదానం చేసేవాడికి. అక్కడ వెళ్ళిన వాళ్ళు కొంతమంది బట్టలు దానం చేశారు, పేదవాళ్ళను చూశారు, కొంతమంది భాషాదానం చేశారు, కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆయా ప్రాంతాల్లో ఆయా దేవాలయాలకు ఏం కావాలో అవన్నీ పంపించడం మొదలుపెట్టారు. ఒక దేవాలయంలో ఇప్పటికీ నీళ్ల వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంటే తీర్థయాత్రకి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఆ దేవాలయానికి నీటికి ఇబ్బంది లేకుండా వాటర్ డొనేట్ చేశారు. అంటే శాశ్వతంగా ఆలయానికి ఒక ఉపకారం చేసి పెట్టారు వాళ్ళు, జలదానం చేసి పెట్టారు అన్నమాట. ఆ రోజుల్లో అర్జునుడు ఏం చేశాడు, తీర్థయాత్రల వల్ల తాను లాభం పొందడమే కాకుండా అక్కడ ఏమైనా కష్టములుంటే నష్టములుంటే వాటిని అక్కడున్న ప్రజలకి తొలగించాడు. అలా ఆయన గంగాసాగరానికి వెళ్ళాడు. అంటే బెంగాల్ దగ్గర కలకత్తా దగ్గర గంగాసాగరం అని ఉంటుంది, మేము అక్కడ స్నానం చేసాం, మా చిన్నపాప చేత కూడా స్నానం చేయించాం. అది నిజానికి పూర్వం ఒక్క జనవరిలో సంక్రాంతి నాడు మాత్రమే ఆ స్థలం కనపడేది. అప్పుడు మాత్రమే గంగ వెనక్కి వెళ్ళి, అంటే సముద్రం వెనక్కి వెళ్ళి గంగ సముద్రంలో కలుస్తుంది. కలిసిన ఆ సముద్రం ఉప్పొంగి మొత్తం ఆ ప్రాంతాన్ని ముంచెత్తుతుంది. సంక్రాంతి సమయంలో ఒక వారం రోజులు మాత్రం సముద్రం వెనక్కి తీసేస్తుంది, అప్పుడు అక్కడ ఉన్న గుడి బయటకు వస్తుంది, ఆ గుడిని దర్శనం చేసుకునేవారు. మరి ఏమొచ్చింది ఈ మధ్యన, సముద్రం బాగా వెనక్కి వెళ్ళిపోయింది, ఆ గుడి మొత్తం పూర్తిగా ఎండిపోయి ఒడ్డు మీద ఉండిపోయింది. దాదాపు రెండు మూడు ఏళ్ళు నుంచి ఇప్పటి వరకు సముద్రం మళ్ళీ ఆ గుడిని ముంచట్లేదు. అలా ముంచకపోతే కూడా ఆ ప్రాంతానికి యవనుల వల్ల బాధ ఉంటుంది, అంటే ముస్లింల వల్ల చాలా బాధ ఉంటుందిట. అందుకే ఇప్పుడు ఆ రోహింగ్యా లాంటి వాళ్ళంతా అక్కడ చేరిపోయి సర్వనాశనం చేస్తున్నారు. వాళ్ళు ఆడపిల్లలను మనం చంపేసింది ఆ దుర్మార్గులేట. ఇవన్నీ మనకి తెలియక వాళ్ళను ఓట్లు బ్యాంకు కోసమని మమతా బెనర్జీ నెత్తి మీద పెట్టుకుని కొంతకాలానికి హైందవ దేశాన్ని సర్వనాశనం చేయబోతోంది. మహాప్రమాదకరమైనటువంటి వాళ్ళకి చదువు తెలియదు, మూర్ఖత్వం, చంపేయడం తెలియదు, ఇది రెండే తెలుసు వాళ్ళకి. అటువంటి క్రూరులు బయటకు వస్తున్నట్టు రావడానికి కారణం కూడా ఈ ఆలయాలన్నీ అస్తవ్యస్తం అయిపోతాయి. అనాచారం పెరిగితే భూమి మీద దుష్టులు పెరుగుతారు, రాక్షసులు పెరుగుతారు. ఈ రాక్షస పీడ నుంచి బయటపడటం చాలా కష్టం. మళ్ళీ భగవంతుడు దిగి రావాలి. ఆయన దిగి రావాలంటే మీరంతా ఇలాంటి సత్కార్యక్రమాలు చేయాలి. మానవులు ప్రార్థించకపోతే భగవంతుడు అవతరించడు, గుర్తుపెట్టుకోండి. మనకెందుకని మనం ఊరుకుంటే, కళ్ళు మూసుకుంటే ఆయన గురించి నష్టం ఉంది, ఈ సృష్టి ఆయనది, ఇందులో ఉన్న మనకే నష్టం. అందుకే భగవంతుడు ఒక మాట చెప్పాడు, అదేమిటో తెలుసా, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు చే బారము పొందలేక చెడవారినదైన యవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసిరి అదివారల చేతగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముంటెడిన్. ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల పాడైపోతున్నప్పుడు సమర్థత కలిగిన వాళ్ళు చూస్తూ ఊరుకోకూడదట. మనకెందుకు లేదు, ధర్మం పాడైపోయిందా, మనకే సత్యం నాశనమైందా, మనకే మన ఉద్యోగం మన డబ్బు మనకు ఉన్నాయి కదా అని ఉపేక్షిస్తే కొంతకాలానికి నిన్నే అది నాశనం చేస్తుంది. నీ దాకా వస్తేగా నీకు తెలియదు. ఈ సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టడానికి పరమాత్మ ఉన్నాడు, ఆయన ఎలా కాపాడుకుంటాడు. కానీ నీ బాధ్యత ఒకటి ఉన్నది, సత్యధర్మములను కాపాడవలసిన బాధ్యత. నువ్వు కాపాడక ఉపేక్షిస్తే అది నిన్ను నాశనం చేస్తుంది, దానివల్ల నీకే నష్టం, నీకు ఈ వ్యవస్థకి మొత్తానికి అంతటికి కూడా ఈ వ్యవస్థకే అవస్థ అవుతుంది అని చెప్పాడు ఆయన. కృష్ణుడు ఉద్యోగపరంలో ధృతరాష్ట్రుడికి చెప్పాడు, సంధి కోసం వచ్చి రాయవారానికి వచ్చి నువ్వు కాపాడాలి, నీ దుర్యోధనుడు నెత్తి మీద మొట్టిగా పట్టు, నచ్చ చెప్పు, పాండవులకు న్యాయం చేయి. చేయకపోతే పాండవులకి న్యాయం చేయడానికి దేవుడు ఎలాగో ఉన్నాడు. కానీ సత్యం ధర్మం వీటిని నువ్వు ఉల్లంఘిస్తున్నావు కాబట్టి నీ కళ్ళ ముందే ఆ నష్టం నీకు తెలుస్తుంది అన్నాడు. దుర్యోధనుడు వెళ్ళలేదు, ధృతరాష్ట్రుడు వెళ్ళలేదు, అందుకే దానికి తగిన ఫలితం వాడు అనుభవించారు. కొడుకులంతా చచ్చి ఈ ముసలాడు యావత్ జీవితం ఏడిపోయి కదా, రోజు నాయన కొడుక చచ్చిపోయావా అని ఆడవడమే అయింది కదా చివరికి. ఏ భీముడి వాళ్ళు అసహించుకున్నారో వాడేంత పిండం పారేసాడు కదా. కాబట్టి మనం ధర్మాన్ని సత్యాన్ని ఉపేక్షించకూడదు, వాటిని రక్షించాలి. ఆ రోజులలో కేవలం ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఆ గుడి బయటకు వచ్చేది. అక్కడికి వెళ్ళాడు అర్జునుడు. ఆ గంగానది తీరంలో, సంగమంలో, గంగాసాగరంలో సముద్రస్నానం చేసి, సముద్రస్నానం చేశాక మామూలు నీళ్ళతో కూడా స్నానం చేయాలి. స్నానం చేసి అక్కడున్న శివుడికి అభిషేకం చెయ్యాలి, అమ్మని పూజించాలి. అప్పట్లో అక్కడ సముద్ర తీరంలో ఓ పెద్ద మడుగు ఉన్నదట, దానికి సౌభద్రము అని పేరు. భద్రము అంటే శుభం, సౌభద్రం అంటే బాగా శుభం. అందులో స్నానం చేసిన వాడికి శుభములు తప్ప అశుభాలు ఉండవు. అటువంటి బడుగది, మంచినీళ్ళ బడుగది. భగవంతుడు ఏం చేస్తాడంటే ఉప్పు నీళ్ళ పక్కన మంచినీళ్ళు పెడతాడు, చల్లని ప్రాంతంలో వేడి, వేడి ప్రాంతంలో చల్ల పెడతాడు. మీరు ఎప్పుడో చూడండి, బదరి వెళ్ళండి, బదరి అంత చల్లని ప్రాంతంలో ఓ ఉష్ణకుండ ఉంటుంది. ఆ వేడి నీళ్ళలో స్నానం చేయకపోతే మనం బ్రతకలేము ఒక క్షణం. లేకపోతే ఆ డీప్ హిమాలయాస్లో ఓ 10 రోజులు బ్రతకాలంటే ఈ కుంపట్లు కానీ ఈ ఎలక్ట్రిసిటీ కానీ పరిగిరాదు అక్కడ. అంత భయంకరమైన చలిలో భగవంతుడు కొత్త కొత్త ఉడుకుతున్న ఒక మడుగు పెట్టాడు తెలుసుగా మీకు అక్కడ. మీలో ఎవరన్నా బదరి వెళ్ళారా? వెడితే మీకు తెలుస్తుంది. బదరిలో నారాయణుడి యొక్క గుడి దగ్గర కొండ గుహలలో నుంచి, కొండ అడుగు నుంచి ఒక ఉష్ణకొండ వస్తుంది, ఉడుగుతున్న నీరు. ఆ ఉడుగుతున్న నీటికి ఒక కొండం కట్టారన్నమాట, ఒక చెరువులాగ. హాయిగా మనం అందులో స్నానం చేయొచ్చు. స్నానం చేసి పెట్టిన దగ్గర మళ్ళీ శరీరం గడగట్టేసేంత సరే అక్కడ. అటువంటి చలిలో ఎంతో ఉపకారం చేశాడండి. అందులో బంగాళదుంప పెడతారు తెలుసుగా మీ అక్కడ ఉన్న హోటల్ వాళ్ళు. బంగాళదుంప 5 నిమిషాలు ఉడికిపోతుంది. అక్కడ కూరలు చేసుకోవడం అలాగే, లేకపోతే వాడికి వండుకోవడానికి కుదరదు. ఏ కుంపట్లు ఓ బట్టలు వండవు. మీరు అన్నం ఎంత కష్టపడినా అక్కడ ఉడకదు, ఎందుకంటే ఆ చలి అటువంటిది. అటువంటి చోట ఉష్ణకొండంలో వీళ్ళు ఏం చేస్తారంటే, అన్నం వండుకునేవాళ్ళు ఒక బస్తా గోని బస్తాలో బియ్యం పోసేసి అందులో కాసేపు పెట్టేస్తారు. ఆ కాసేపటికి ఉడికిపోతుంది, ఆ అన్నం తెచ్చుకుని తింటారు వీళ్ళు. లేకపోతే ఉడకదు అక్కడ. ఎంత సృష్టి విచిత్రం చూడండి. భగవంతుడు ఆ చలిలో ఈ ఉష్ణకొండం పెట్టాడు. మంచి